शांति पाठ है, कलिश्रौताम्।
ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः।
छांदोग्योपनिषत् మొదటి అధ్యాయానికి సారాంశాన్ని చూస్తాం. ఈ మొదటి అధ్యాయంలో 13 ఖండాలు ఉన్నాయి, దాదాపు 103 మంత్రాలు ఉన్నాయి. ఈ మొదటి అధ్యాయంలోనే 103 మంత్రాలు, 103 అంటే 103. ఈ అధ్యాయంలో ఉపాసనల గురించి చెప్పబడింది. రెండు విధాలైనటువంటి ఉపాసనలు, ఉద్గీత ఉపాసన, స్తోభ ఉపాసన. ఉద్గీత ఉపాసన, స్తోభ ఉపాసన. ఉద్గీత ఉపాసన, ఉద్గీత ఉద్గీత అనేటువంటిది సాప్త భాక్తికంలో ఒకటి. క్రిందటి వారం చూశాం పంచభక్తికం, పాంచభక్తికం, సాప్తభక్తికం అని. ఈ సాప్తభక్తికంలో ఒకటి ఉద్గీత. ఉద్గీతాన్ని ప్రణవం ఓంకారం అని అంటారు. ఏదైతే ఋగ్వేదంలో ప్రణవము అని చెప్పబడుతున్నదో ఆ ప్రణవమే సామవేదంలో ఉద్గీత అని పిలువబడుతున్నది. కనుక ఈ ఉద్గీత అనేటువంటిది సామమంత్రంగా చెప్పబడుతున్నది. సామవేదంలో వస్తున్నది కనుక సామమంత్రం అంటాం. ఈ ఓంకారం అనేటువంటిది, ఓంకారం అన్నా ఉద్గీత అన్నా కూడా ఒకటే. కనుక ఈ ఉద్గీత ఉత్ గీత, ఉత్ అంటే ఉచ్చై స్వరంలో, చాలా పై స్వరంలో పాడాలి, ఉచ్చై స్వరం అంటారు. గీత అంటే పాడటం. ఉత్ గీత, ఉత్ గీత అంటే ఉచ్చై స్వరంలో పైగా హెచ్చు స్థాయి అంటాం తెలుగులో మనం. హెచ్చు స్థాయిలో పాడితే దాన్ని ఉద్గీత అంటారు. కంచు గొంతున్న వాళ్ళైతే పాడగలుగుతారు. కంచు గొంతు అంటారు చూసారా, కంఠం కంచులాగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళు హెచ్చు స్థాయిలో పాడగలుగుతారు. కనుక ఈ ఓంకారం అనేటువంటిది అనేక చోట్ల ప్రతీకంగా చెప్పబడింది. ఈ అధ్యాయంలో ఓంకారం ప్రతీకం అన్నాం. చాలాసార్లు చెప్పాను ప్రతీకం అంటే ఏమిటి అని, ఆలంబనం అని. క్రిందటి వారం కూడా చెప్పాను ప్రతీకం అంటే ఆలంబనం. ఓంకారం అనేది ఆలంబనం, లేక ఉద్గీత అనేటువంటిది ఆలంబనం. ఇప్పుడు ఈ రెండు ఉపాసనలు, ముఖ్యమైన ఉపాసనలు ఏమిటి ఈ అధ్యాయంలో అంటే, ఆదిత్య పురుష ఉపాసన, రెండు అక్షిపురుష ఉపాసన. ఆదిత్య పురుష ఉపాసన, అక్షిపురుష ఉపాసన. ఆదిత్య పురుష అంటే అధిదైవ ఉపాసన, అక్షిపురుష అంటే ఆధ్యాత్మ ఉపాసన. అంటే ఓంకార ఉద్గీత రూపేణ ఆదిత్య ఉపాసన అంట. ఓంకారం ఆలంబనం, ఓంకార రూపేణ ఆదిత్య పురుష ఉపాసన. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. సో ఆదిత్య మీన్స్ సూర్య, సూర్య ఉపాసన. ఓంకార ఉద్గీత రూపేణ ఆదిత్య పురుష ఉపాసన. ఆదిత్య పురుష అంటే సూర్యుడు ఉన్న ఆ గోళకం, ప్రకాశ రూపుడైనటువంటి సూర్యుడు ఉన్నటువంటి అంటే సూర్య రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ. అందుకని ధ్యానంలో ఇప్పుడు ఏం చెప్పాను, అంతా పరమాత్మ స్వరూపమే అని ధ్యానం చేశాం. ఆ సూర్యుడు కూడా పరమాత్మే, పరమాత్మ కంటే వేరు కాదు. కనుక ఆ సూర్యుడిలో పరమాత్మని చూస్తూ ఓంకార ఆలంబనంగా మనం సూర్యుడిలో పరమాత్మని ధ్యానించాలి. సూర్యుడిలో పరమాత్మని ధ్యానించాలి. ఆ సూర్యుడికి అనేక పేర్లు పెట్టారు. హిరణ్య శ్మశ్రుహూన, హిరణ్య గర్భుడు అనే పేరు ఆయనకి. అంతా బంగారమేట, వెంట్రుకలు కూడా బంగారమేట, ఆ నఖ శిఖాగ్ర పర్యంతం బంగారం. హిరణ్యం అంటే బంగారం. హిరణ్య కోశ, శరీరం అంతా కూడా బంగారం రంగులో ఉంటుంది. ఆ ప్రణఖాత్ హిరణ్య, గోళ్ళు కూడా బంగారంగా ఉంటాయట. ఇప్పుడు వాళ్ళంతా గోల్డ్ రంగు వేసుకుంటారు, ఆయన వేసుకోవక్కర్లేదు, అంతా గోల్డెన్ కలర్ ఉన్నారు. అటువంటి సంధ్యావందనం చేసేటప్పుడు ఆ ఆదిత్య పురుషుణ్ణి ధ్యానిస్తారు. ఈ యొక్క అధ్యాయంలో ఈ 13 ఖండాల్లో ఏమేం విషయాలు చెప్పబడినాయని చెప్పి కొంచెం కూలంకషంగా మనం విచారణ చేస్తాం. ఇప్పుడు వాటి సారాంశం, అక్షిపురుష అంటే మన కన్నుల్లో ఉన్నటువంటి కాంతి. అక్షిపురుష రూపేణ ఉద్గీత ఉపాసన అన్నారు. ఓంకార రూపంలో ఆదిత్య పురుషుణ్ణి ధ్యానం, అక్షిపురుష అంటే మన కన్నుల్లో ఉన్న కాంతిని ధ్యానించాలి. ఆ కాంతి కూడా భగవంతుడే, పరమాత్మని ధ్యానించాలి. అక్షి అంటే కన్ను, పురుష అంటే పరమాత్మ, అక్షిపురుష. ఏ పరమాత్ముడైతే కాంతి రూపంలో ఈ కన్నులో ఉన్నాడో ఆ పరమాత్ముణ్ణి మనం ఉద్గీత ఆలంబనంతో ధ్యానించాలి. అన్నీ వినాలి అంతే, మనం ఇవన్నీ చేసేవేం కాదు. మనకు కృష్ణారామ ధ్యానం చేయగలిగితే గొప్ప. వినదాం ఎలా ఉపనిషత్తు ఏ రకాలుగా ఉపాసనలు ఉన్నాయని తెలుసుకోవాలి కదా. అది కనుక ఈవెన్ కొన్ని జంతువుల్లో కాంతి చూస్తారా, పిల్లి రాత్రిపూట దాని కళ్ళు వెలుగుతుంటాయి టార్చ్ లైట్ లాగా. కొన్ని రాత్రిపూట తిరుగుతుంటాయి వాటి కళ్ళని మెరుస్తుంటాయి. ఒకసారి అట్లాగే కాసరగోడు వెళ్ళినప్పుడు రాత్రిపూట ఆ మిడుమిడు పురుగులో ఏదో అది మాత్రం ఆ కాంతి మాత్రం కనపడుతోంది, అది పురుగు కనపడటంలే. మిణుమిడి పురుగులు అంటారు చూసారా, వాటికి ఎంత కాంతి ఉంటుంది రాత్రిపూట. ఆ కాంతి ఎవరు ఎవరు అంటే పరమాత్మ, పరమాత్ముని చూస్తున్నాం. అది మొదటి ఉపాసన. తర్వాత స్తోభ ఉపాసన వస్తుంది, అది తర్వాత చూస్తాం. ఇప్పుడు ఈ ఓంకారం పరబ్రహ్మం శబ్ద ప్రతీకం, ఓంకారం శబ్ద ప్రతీకం. అంత ఉపాసనల గురించి కొంచెం ఓర్పుగా వినాలి అంతే. ఏం చెప్తుంది అంటే, ఓంకారం అనేది ఉపాసన కొరకు ఏర్పరచబడింది అని తెలుసుకోవాలి మొదట. అది చిహ్నం, గుర్తు చిహ్నం అన్నారు. దాన్ని సామగాన అవయవం అంటారు. అన్ని పేర్లు చెప్తున్నాను నేను వరుసగా ఏం చెప్పబడిందో అని. సామగాన అవయవం ఉద్గీత, కదిలేవి కదలనివి అన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా వీటికి సారం ఏమిటి అంటే, భూమికి ఇప్పుడు ఉన్న వాటన్నిటికీ ఆధారం ఏమిటి, భూమి. కదిలేవి కదలనివి మనుషులు జీవరాశులు వస్తువులన్నిటికీ ఎక్కడున్నాయండి అవన్నీ కూడా, దేని మీద ఆధారపడున్నాయి, భూమి. ఏదైతే ఆధారమో అది రసం అంటాం, ఎస్సెన్స్. ఆధారాన్ని రసం అని కూడా అనొచ్చు. అంటే కనపడనటువంటి వాటన్నింటికీ ఆధారం రసం, భూమి. భూమికి ఎవరు రసం ఆధారం అంటే జలం ఆధారం. భూమికి జలం ఆధారం. అదేవిధంగా నీటికి ఆధారం ఏమిటి మరి, ఆ జలానికి నీరుకి ఆధారం ఏమిటంటే ఔషధులు. ఔషధులు అంటే చెట్లు చామలు ఇవన్నీ కూడా ఆధారం. ఈ ఔషధులు తర్వాత వచ్చే జీవరాశులు, పురుషుడికి ఆధారం రసం. ఔషధులు అంటే అన్నం, మనం తినే ఆహారం ఔషధుల నుంచే వస్తున్నది కదా. మనం ఈ మనిషికి పురుషుడికి, పురుషుడంటే వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా. ఆధారం ఏమిటి అంటే ఓషధి, అన్నం. ఓషధిభ్యోన్నం, అక్కడ ఓషధి అంటే అన్నం కనుక ఓషధి అంటే అన్నం. అన్నానికి రసం జలం, జలానికి రసం భూమి. భూమిలో నుంచే కదా జలం వస్తుంది. కనుక ఈ పురుషుడు అనేది వాక్కుకు రసం. వాక్కు అన్ని రసాలే. వాక్కు అంటే ఈ స్పీచ్ అంటాను చూసారు, మాట ఎక్కడి నుంచి వస్తున్నది? దీనికి ఆధారం ఎవరు? వ్యక్తే కదా, పురుషుడే కదా, ప్రాణి కదా. కనుక ఈ వాక్కుకి ఆధారం రసం, పురుషుడు అన్నారు. మరి ఈ వాక్కు ఎవరికి రసం అంటే వేద మంత్రాలు, రుక్కు మంత్రాలు, ఋగ్మంత్రాలు మనం ఉచ్చరిస్తాం. ఋగ్మంత్రాలకి ఆధారం రసం ఏమిటి అంటే ఈ వాక్కు. ఈ వాక్కుకి రసం పురుషుడు, పురుషుడికి రసం ఓషధి, ఓషధికి రసం నీరు, నీరుకి రసం భూమి. అట్లా ఇది విశ్వరూపం అన్నమాట, సైకిల్. ఈ ఋగ్మంత్రాలకి రసం, ఋగ్మంత్రాలు సామానికి రసం, సామవేదానికి రసం. రసం అంటే ఆధారం అని అర్థం. ఇది లేకపోతే అది లేదు అని అర్థం. ఋగ్మంత్రాలు సామవేదానికి రసం అన్నారు. సామవేదం ఉద్గీతానికి రసం, ఉద్గీతం ఓంకారం, దానికి రసం ఆధారం సామవేదం. సామవేదానికి ఆధారం ఋగ్వేదం, ఋగ్వేదానికి ఆధారం వాక్కు, వాక్కుకు ఆధారం పురుషుడు, పురుషుడికి ఆధారం ఓషధి, ఓషధికి ఆధారం జలం, జలమునకు ఆధారం భూమి. ముందు నుంచి వెనక్కెళ్ళే ఓకే. ఈ సామవేదం అనేటువంటిది మంత్రాలు ఋగ్మంత్రాలే. ఋగ్మంత్రాలేమో మంత్ర రూపంలో ఉన్నాయి. మంత్ర రూపంలో ఉన్న ఋగ్మంత్రాలే పాటగా పాడితే, గీతంగా పాడితే సామవేదం అవుతుంది. అవే మంత్రాలు గద్య రూపంలో చదివితే యజుర్వేదం అవుతుంది. అందుకనే ఋగ్వేదం చాలా పెద్దది. ఋగ్వేదమే పాడితే సామగానం అవుతుంది, సామవేదం అవుతుంది. ఋగ్వేద మంత్రాలని పారాగ్రాఫ్లుగా గద్య రూపంగా చదివితే యజుర్వేదం అవుతుంది. చాలా మంత్రాలన్నీ ఋగ్మంత్రం. శ్లోకహా భవతి అని వస్తుందన్నమాట. ఆ శ్లోక అంటే ఋగ్మంత్రం అని అర్థం. యజుర్వేదంలో ఋగ్మంత్రం చెప్పబడుతుంది, సామవేదంలో ఋగ్మంత్రం చెప్పబడుతుంది. అన్ని ఋగ్మంత్రాలే. ఋక్ అంటారు. రుక్ అంటే ఏ రుక్ రాయాలి? అరు అంటాం. ఇప్పుడు తర్వాత వాక్ రుక్. రుక్ అంటే ఏమిటి? వాక్కే రుక్. ఈ వాక్కునకే రుక్ అని పేరు. ప్రాణమే సామ. ప్రాణాన్నే సామ అంటారు, వాక్కునే రుక్ అంటారు. ఓం అనే అక్షరమే ఉద్గీతం. ఓం అనే అక్షరమే ఉద్గీతం. కనుక ఇప్పుడు మూడు వచ్చినాయి, ప్రాణం, వాక్, ఓంకారం. ప్రాణము, వాక్, ఓంకారం. నేను ఓంకారం చెప్పాలంటే వాక్కు ద్వారా చెప్పాలి. వాక్కు చెప్పాలి అంటే ప్రాణం ఉండాలి. కనుక ప్రాణము, ఓంకారం, వాక్ కలిసి ఉంటాయి. అదేవిధంగా ఋగ్వే మంత్ర ఋగ్, ఋక్, సామ, ఉద్గీత. ఉద్గీత సామవేద సారం ఉద్గీతం. సామవేదం ఋగ్వేదం యొక్క సారం. ఋక్ నుంచి సామ, సామ నుంచి ఉద్గీత అన్నారు. సరే, ఎందుకంటే ఇదంతా పుట్టు పూర్వోత్తరాలు అన్నమాట. ఉద్గీత ఉపాసన చేయాలి కదా, చేయాలంటే అసలు ఉద్గీత ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి కదా. పుట్టు పూర్వోత్తరాలు, అబ్బాయికి అమ్మాయిని చూడాలన్నా, అమ్మాయికి అబ్బాయిని చూడాలన్నా వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు చూస్తారు కదా. అట్లాగే ఉపాసన చేయాలంటే ఓంకార పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియాలి కనీసం. అది కనుక ప్రాణము, వాక్కు అనే మిథునం. ప్రాణము, వాక్కు, మిథునం. రిక్ సామ మంత్రాలతో కూడినటువంటి కర్మలు చూడండి. ఇక్కడ ఎంత లాజిక్ ఉందో తెలుసా? వైదిక కర్మలు ఋగ్మంత్రాలు చదువుతారు కదా. మంత్రాలు చదివేటప్పుడు ఋక్కులే సామగానంగా పాడతారు. ఋక్ సామ మిథునం, ఎప్పుడు గానం చేయబడతాయి వేదిక కర్మల్లో, ప్రాణము వాక్కు ఉన్నప్పుడు. ప్రాణం వాక్కు మిథునం ద్వారా ఋగ్ సామ గానం చేయబడుతుంది. ఋక్ మంత్రాలని గానం చేయబడతాయి. ఋక్ సామ మిథునమైతే వైదిక కర్మలు చేయడానికి ఆ మిథునాన్ని ఉపయోగించి, మిథునం అంటే రెండు కలిస్తేనే, ఋక్ సామ విడదీయలేవు, ఇన్సపరబుల్, ఋక్ సామ ఇన్సపరబుల్. ఆ మిథునాన్ని మనం వైదిక కర్మల్లో ఉపయోగిస్తాం. ఆ మంత్రాలని ఉపయోగించేటప్పుడు ఇక్కడ ఏముండాలి, ఆ వైదిక కర్మలు చేయాలి మంత్రాలతో అంటే ప్రాణము ఉండాలి, వాక్కు ఉండాలి. ఈ యొక్క ప్రాణము వాక్కును కూడా విభజించలేము. ప్రాణం వేరే చోట, వాక్కు వేరే చోట ఉంటుందా అన్నారు. వాక్కు పనిచేయదు ప్రాణం లేకపోతే. బలహీనంగా ఉన్నా కూడా వాక్కు, ప్రాణము వాక్కు పనిచేయదు. కనుక ప్రాణము వాక్కు ఋక్ సామ ఈ రెండు దేనికంటే, ఈ మిథునం ఈ మిథునం వైదిక కర్మలు చేయడానికి, యజ్ఞ యాగాదులు చేయడానికి, హోమాలు చేయడానికి. మంత్రాలు చదవాలి కదా, అది ప్రాణశక్తి కావాలి. కనుక ఓంకారమునికి మనం ఈ ఉపాసన చేస్తే ఏమిటి ప్రయోజనం అంటే సమస్త కోరికలు తీరుతాయి, అది విషయం. ఫలశ్రుతి ఓంకారాన్ని గురించి చెప్పిన తర్వాత ఓంకార ఉపాసన ఎందుకండి అంటే, నువ్వు ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. ఇప్పుడైతే చేస్తామండి అంటారు. ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. మరి ఓంకార ఉపాసన చేస్తే, ఉద్గీత ఉపాసన, అన్ని కోరికలు తీరుతాయి అని అర్థం. దానికి అంత శక్తి ఉన్నదట ఓంకారానికి. ఎందుకంటే పరమాత్మ స్వరూపమే కదా, పరమాత్మని ధ్యానించినట్లే కదా. కనుక ఓంకార సామాలు లేక వాక్కు ప్రాణాలు మిథునం, ఈ రెండు కూడా కలిసినప్పుడు మనిషికి అన్ని కోరికలు నెరవేరుతాయి అని అర్థం, పూర్తి అవుతాయి అని అర్థం. తర్వాత ఓంకార ఉపాసన ఫలం చెప్పిన తర్వాత ఓంకారం యొక్క గొప్పతనం అన్నమాట, అది దాని యొక్క విశిష్టత, గొప్పతనం. ఇప్పుడు ఓం అంటే అర్థం చెప్తాం, రకరకాల అర్థాలు ఉన్నాయి, కొన్ని అర్థాలు చూస్తాం. ఓం అంటే అనుమతి ఇచ్చేటప్పుడు ఓం అంటారు, పర్మిషన్. ఇది చేయమంటారా అంటే ఓం అంటే ఓకే. మనం ఇంగ్లీష్లో ఓకే అంటాం చూసారా, పర్మిషన్ గివెన్, దానికి ఓం అంటారు. మన అన్నిటికీ హలో హలో అంటాం, వాళ్ళు ఓం అంటారు. కనుక ఉపాసన చేసేటప్పుడు ఈ విధంగా ఉపాసించే వారికి ఈ ఓం అనేది వాడుతుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఉపాసనలు ఉంటాయి, అందులో వాళ్ళు ఈ ఓంకారాన్ని అంగీకారంగా వాడుతూ ఉంటారు. ఎవరైతే ఈ విధంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో, ఓంకారాన్ని ఈ విధంగా మొదటి నుంచి ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చాను చూసారా, ఇవన్నీ తెలుసుకొని చక్కగా ఉపాసన చేస్తారో వాళ్ళకు మాత్రమే ఫలితం వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఫలితం రాదు. ఓంకారం నేను చేస్తానంట కాదు, ఆ ఓంకారం ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఏ విధంగా చేయాలి, అన్నీ తెలుసుకొని చేయాలి. తెలుసుకోకుండా చేస్తే ఏం ప్రయోజనం రాదు, తెలుసుకొని చేయాలి. వంట బాగా రుచిగా ఉండాలంటే తెలుసుకొని చేస్తే రుచిగా ఉంటుందా, తెలియకుండా చేస్తే రుచిగా ఉంటుందా? బాగా తెలుసుకొని చేస్తే రుచిగా ఉంటుంది అది. కనుక ఇప్పుడు సోమయాగం, ఉదాహరణకి ఒక యాగం తీసుకుంటాం, సోమయాగం. ప్రతి కర్మలకి పోయిన వారం చెప్పాను కర్మాంగములని, కర్మలు చేసిన తర్వాత కూర్చొని కొంచెంసేపు ఉపాసన చేస్తేనే అది పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాను. కనుక సోమయాగం తీసుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు ఈ సోమయాగంలో అధ్వర్యుడు దేవతల్ని ఆహ్వానిస్తాడు. సోమయాగం సోమయాగం అంటుంటారు కదా, సోమయాగం చేసేవాడిని ఏమంటారు, సోమయాజి అంటారు. ఈ సోమయాగం చెయ్యాలి అంటే ఆ యజమానుడు ఋత్విక్కులను పెట్టాలి, 16 మంది ఋత్విక్కులు. ఒక మెయిన్ ఋత్విక్, అధ్వర్యుడు అని ఒక ఋత్విక్, మొదటి ఋత్విక్. ఋత్విక్ అంటే పూజారులు అంటాం చూసారా మనం, వేద మంత్రాలు యజ్ఞయాగాదులను చేసేవాళ్ళని ఋత్విక్ అంటారు. ఋత్విక్ ఋత్విక్ అంటారు, ఋత్విక్కులు అంటారు తెలుగులో. ఋత్విక్కులు అధ్వర్యుడు ఆయన దేవతలను ఆహ్వానిస్తాడు. మనం ఇంద్ర, వరుణ, వాయు, అగ్ని వీళ్ళందరికీ కదా ఆహుతులు ఇస్తుంటాం. అప్పుడు ఆ దేవతలను పిలవాలి కదా, రండి తీసుకోండి, రండి తీసుకోండి అని చెప్పి దేవతలను ఆహ్వానించే పూజారి పేరు, ఋత్విక్ పేరు అధ్వర్యుడు. తర్వాత ఆ దేవతలను స్తుతి చేస్తాడనమాట ఇంకొక ఋత్విక్. ఆ ఋత్విక్ స్తుతి చేసే ఆయన పేరు హోతా అనే ఋత్విక్. హోతా యజ్ఞ యాగాదుల్లో చాలా మంది ఋత్విక్లు కూర్చుంటే చూస్తూ ఉంటాం, వాళ్ళందరికీ ఒక పేర్లు ఉన్నాయని మనకు తెలియదు. పిలక బ్రాహ్మణుడు కూర్చున్నాడు అనుకుంటాం మనం, వాళ్ళందరికీ పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సామాన్యంగా చూడకూడదు వాళ్ళని, చాలా గొప్పవాళ్ళు అనమాట వాళ్ళు, వేద స్వరూపం కదా. కనుక హోతా అనేటటువంటి ఋత్విక్ అధ్వర్యుడు ఏ దేవతలనైతే ఆహ్వానించాడో ఆ దేవతలను వచ్చేటప్పుడు స్తుతి చేయాలన్నమాట. బహుపరాక్ బహుపరాక్ అని చెప్పి రాజమార్తాండ రాజుగారు వస్తూ ఉంటే చదువుతారు కదా వాళ్ళందరూ. అట్లాగే ఈ హోతా అనే ఋత్విక్ ఆ దేవతను స్తుతి చేయాలి. ఇంద్రుడు వస్తున్నాడంటే ఫలానా ఆయన ఇంద్రుడు ఆ లోకం నుంచి వస్తున్నాడు, ఆయనకి ఈ పదవులు ఉన్నాయి, ఆయనకి ఈ యొక్క ఇంత ఇంత ధనం ఉంది అంత ఉంది చెప్తుంటారు కదా, అట్లన్నీ చెప్పాలన్నమాట హోత. తర్వాత ఉద్గాత అనే మూడవ ఋత్విక్ ఏం చేస్తాడంటే ఓంకారాన్ని ఉద్గానం చేస్తాడు. ఆ దేవతను వస్తున్నప్పుడు ఈయన పొగుడుతూ ఉంటాడు. ఈయన పొగుడుతూ ఉన్నప్పుడు హోత ఉద్గాత ఏం చేయాలంటే ఓంకారాన్ని గానం చేయాలి. అది ఓంకారాన్ని గానం చేస్తారు ఎప్పుడు అంటే సోమయాగం జరిగేటప్పుడు. ఆయన ఓంకారాన్ని గానం చేస్తూ వైదిక కర్మలు చేస్తూ ఉంటారు. అప్పుడు సోమయాగం అంటే వైదిక కర్మే కదా. ఆ వైదిక కర్మలు ఆ ఓంకార సారం వలన ఏమవుతుందంటే ఆ ఓంకారం వలన నిర్వహింపబడుతున్నాయి. వైదిక కర్మలన్నీ కూడా ఉద్గాత ఓంకార గానం చేస్తున్నాడు. ఇదంతా ఉద్గీత ఉపాసన అని చెప్పేదంతా కూడా మొదటి అధ్యాయం ఉద్గీత ఉపాసన. ఉద్గీత అంటే ఓంకారం, సారమే ఇట్లా ఉంది, మంత్రం మంత్రం చదివితే ఇంకెట్లా ఉంటుందో, కష్టం, చాలా కష్టం. అదే కష్టమేం కాదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదివితే. అప్పుడు యజమాని ఋత్విక్కులు ఉంటారండి. ఈ ఋత్విక్కులు యజమాని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఋత్విక్కు యజమాని ప్రాణశక్తి ధ్యానం వాళ్ళు ఉపాసన చేస్తారు. ఆ యాగాలు చేసిన తర్వాత చివరి ఉపాసన ఉంటుంది. ఈ ఋత్విక్ యజమానిని ప్రాణశక్తి అంటాం. వాళ్ళు ఏం ఆహుతి చేస్తారు అందులో యాగంలో అంటే ధాన్యం, బార్లీ, అవన్నీ అన్నం అన్నాం. కనుక ఋత్విక్ యజమాని ప్రాణశక్తి అయితే ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? అన్నం. ఈ ధాన్యం బార్లీ, ధాన్యం అంటే రైస్, బార్లీ ఇట్లాంటివన్నీ కూడా ఆహుతి చేస్తారు. అన్నం దేవతలకి ఆహుతి చేస్తారన్నమాట. ఋత్విక్ యజమాని ప్రాణశక్తి అయితే వాళ్ళు ఆహుతి చేసే ధాన్యం ఇవన్నీ కూడా అన్నంతో సమానం, ఆ దేవతలకి ఆహుతి ఇస్తారన్నమాట. ఎప్పుడు? ఓంకారాన్ని ఉద్గానం చేస్తూ ఉన్నారు. ఓంకారం ఎక్కడెక్కడ గానం చేయబడుతుంది అనే విషయం తెలియాలి కదా మనం. ఇప్పుడు ఓంకార ధ్యానాలు అన్నీ పోయినాయి, అందుకని మీకు ఒకసారి పాట నేర్పాను ఓంకార జపలేన. మాండుక్యం చదివేటప్పుడు ఆ పాట పాడేవాళ్ళం రోజు, హిందీ పాట. ఏ జీవన్ బనానా ఏ జీవన్ ఓంకారా. ఎందుకు చెప్పాను ఆ పాట అర్థమైందా? ఇప్పుడు మనం చదివే ఉపనిషత్తులు అన్నిట్లో కూడా ఓంకారమే ప్రధానం, అందుకని ఓంకారాన్ని గురించి వింటున్నాం మనం ఇప్పుడు. కనుక యజ్ఞ కర్మను చేసేటప్పుడు ఆ ఓంకార గానం, దేవతా స్తుతి, దేవతలను ఆహ్వానించడం ఇవన్నీ చేస్తే ఋత్విక్కులతో బాగా చదువుకున్న ఋత్విక్కులు కావాలి, జ్ఞానం ఉండాలి వాళ్ళకి, అనుష్ఠానం ఉండాలి. అప్పుడు ఈ యజమానికి ఫలం సుసంపన్నుడవుతాడు యజమాని. సోమయాగం చేస్తే స్వర్గానికి వెళ్ళడానికి ఈ యొక్క యజమాని సుసంపన్నుడవుతాడు అని ఫలం యాగం చేయడం వలన. కనుక ఈ ప్రాణము అన్నము ఓంకారం, కనుక ఓంకారమే యజ్ఞము, అంతా ఓంకారమే. ప్రాణము అన్నం ఓంకారం, ఓంకారమే యజ్ఞము. యజ్ఞం వలన ఏమొస్తుంది? వర్షం వస్తుంది. యజ్ఞాత్ పర్జన్య, యజ్ఞం చేయడం వల్ల వర్షం వస్తుంది. ఆ వర్షం రావడం వలన పర్జన్యాత్ అన్న సంభవ, వర్షం పడడం వలన అన్నం లభిస్తుంది అన్నారు. అన్నాత్ ఏమిటి, ప్రాణాల ఉత్పత్తి, జీవుల రాశి ఉత్పత్తి. ఈ జీవులందరూ పుడుతున్నారంటే దేనివల్ల పుడుతున్నారు? అన్నం వలన. ఐతరేయ ఉపనిషత్తులో చూశాం కదా, తల్లి తండ్రి భార్యాభర్తలు ఇద్దరు ఆహారం తీసుకుంటే దాని నుంచే కదా శుక్రం శోణితం వస్తుంది. కనుక జీవరాశులు పుట్టాలి అంటే అన్నం కావాలి, అన్నం కావాలి అంటే వర్షం కావాలి నీరు, వర్షం కావాలి అంటే యజ్ఞం కావాలి, యజ్ఞం చెయ్యాలి అంటే ఓంకారం ప్రధానమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తేనే, ప్రాణశక్తి యజమాన ఋత్విక్లు అందరూ కలిసి చేస్తేనే ఈ యొక్క సృష్టి అంతా ఇట్లా నిలబడుతుంది. అర్థమైందా? అందుకని యజ్ఞయాగాదులు. ఓకే, కనుక ఓంకారాన్ని తెలుసుకొని చేసేవాళ్ళు అందరూ చేస్తున్నారు, యజ్ఞయాగాదులు కాకపోయినా వేరే కర్మలు చేస్తున్నారు కదా, తెలుసుకొని ఓంకారాన్ని తెలుసుకొని చేసేవాళ్ళు ఒకళ్ళు, తెలుసుకోకుండా చేసేవాళ్ళు కొంతమంది. తెలుసుకొని చేస్తే ఫలితం ఎక్కువ, తెలుసుకోకుండా చేస్తే ఫలితం కొంచెం కొంచెం అంతే, అట్లా వస్తుంది. ఇప్పుడు మీరందరూ తెలుసుకుంటున్నారు కదా, ఓంకార జపం చేయండి రోజు, ఎంత ఫలం వస్తుందో చూడండి అని చెప్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఫలం వస్తుంది. సరే, తర్వాత ఇంకొక రెండవ ఖండానికి ఒక సారాంశం. ఇది మొదటి ఖండ సారాంశం, 13 ఖండాలు ఉన్నాయి కదా, మొదటి ఖండం అయిపోయింది. రెండవ ఖండంలో ఇక్కడ ఉద్గీత అంటే ఈ జ్యోతిష్టోమ యాగాల్లో ఉద్గాత చేసే పనికి సామగానం అని పేరు. ఉద్గీత అంటున్నాం కదా, ఇది ఏమిటంటే జ్యోతిష్టోమ యాగం చేసేటప్పుడు ఉద్గాత, ఉద్గాత ఏం చేస్తాడు, ఆయన చేసే పని ఏమిటంటే సామగానం చేస్తాడు. జ్యోతిష్టోమ యాగం జరుగుతుంది, ఉద్గాత అనేటటువంటి పురోహితుడు ఋత్విక్ సామగానం చేస్తాడు, అది ఆయన పని. ఉద్గీతను చదివి ఆయన పేరు ఉద్గాత. ఉద్గాత అంటే ఉచ్చైస్వరంగా పెద్దగా చదువుతాడు, పాడతాడు అన్నమాట ఓంకారాన్ని, సామగానం చేస్తాడు, అది అక్కడ విషయం. కనుక దేవతలు కథ చెప్తాను, 2-3 కథలు చెప్తాను ఇవాళ. దేవతలు రాక్షసులు ఉన్నారు, ఉన్నారు కదా దేవతలు. ఈ రాక్షసుల్ని తరిమివేయాలనుకుంటుంటారు. ఈ దేవతల మీద ఎప్పుడు పోటీ పడుతుంటారు రాక్షసులు. కనుక రాక్షసులు పక్కన దేశం పక్కన చూసారా, బాంబులు వేస్తూనే ఉంటారు, వాళ్ళకి వేరే పనేం లేదు, రోజు బాంబులు వేస్తూనే ఉన్నారు. మనం దేవతలు లాంటి వాళ్ళం, ఓకే, వాళ్ళు అట్లా మన పోరు అంటారు చూసారా, పోరు చేస్తున్నారు, పోరు అంటే యుద్ధం. అట్లా జరుగుతున్నప్పుడు ఈ దేవతలు ఏం చేశారంటే బాగా శక్తి సంపాదించాలి మనం, చేస్తేనే ఈ రాక్షసుల్ని మనం జయించగలుగుతాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు దేవతలు, ఈ ఉద్గీత ఉపాసన మొదలుపెట్టారు. ఆ శక్తి కావాలి కదా తపస్సు, ఆ ఉద్గీత ఉపాసన మొదలుపెట్టారు. ఎలా చేశారంటే ఉద్గీత ఉపాసన ముందు ఈ వాసన చూసే శక్తి ఘ్రాణశక్తిని, ఘ్రాణశక్తి యందు ఉద్గీత ఉపాసనని చేశారు. చేస్తే ఈ రాక్షసులు ఏం చేశారట, ఆ నాస అంటే ఘ్రాణ ఇంద్రియ శక్తి దగ్గరికి వెళ్ళి, అంటే యుద్ధంలో ఏం చేస్తారంటే కొట్టేయడమే కదా, ఛేదన చేశారనమాట. ఛేదన చేయడం వల్ల ఏమైందంటే ఉపాసన చెడిపోయింది. ఉపాసన చెడిపోవడం వల్ల ఈ ముక్కులు ఏం చేస్తున్నాయంటే మంచి చూడాల్సింది పోయి చెడు వాసన కూడా చూస్తూ మొదలుపెట్టిందట. ఎప్పుడైతే రాక్షసులు వచ్చి అడ్డుకున్నారనమాట ఈ ఉపాసన చేయనివ్వకుండా, చేయడం వల్ల ఏమైందంటే మంచి వాసన చూడాలి కదా ముక్కు, చెడు వాసన ఎందుకు చూస్తున్నది, చెడు కూడా చూస్తుంది. ఎందుకంటే ఈ రాక్షసులు చేయని పని, ఈ ఉద్గీత ఉపాసన సరిగా చేయనివ్వలే వీళ్ళు. దేవతలు చేస్తుంటే రాక్షసులు వచ్చి అడ్డుపడ్డారు, అందుకని ఈ ముక్కు రెండూ చూస్తుందన్నమాట. అంతేనా, తర్వాత ఏం చేశారు వీళ్ళు దేవతలు, అట్లాగే ఉపాసనని వాక్కు శక్తి దగ్గర చేశారు. వాక్కు, ఈ వాక్కుని తీసుకొని ఇక్కడ ఓంకార ఉపాసన చేశారు. చేస్తే ఆ వాక్కు కూడా ఏమైందంటే వీళ్ళు రాక్షసులు వచ్చి ఇక్కడ వీళ్ళు గనక వాక్కు మీద ఉపాసన చేస్తే ఈ వాక్కు శక్తి సత్య సంపన్నులైపోయి వీళ్ళు ఆ శక్తి వల్ల మనల్ని నాశనం చేస్తారని చెప్పి అక్కడికి వచ్చి మళ్ళీ అటాక్ చేశారనమాట. అటాక్ చేసేటప్పటికి ఈ వాక్ ఏం చేస్తుందంటే సత్యము చెబుతుంది, అబద్ధము చెబుతుంది, రెండు చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళు కనుక రాక్షసులు అడ్డుకోకుండా ఉంటే సత్యమే చెప్పేది, సత్యమే చెప్తే ఎంత బాగుండేది, అట్లా చెప్పడం లేదు కదా. ఈ రాక్షసులు చేసిన పని అన్నమాట ఇది. రెండవది ఇది వాక్కు మీద. మూడవది ఏంటంటే చక్షు, కళ్ళు. కళ్ళ మీద అంటే నేత్రాల మీద ఈ ఓంకార ఉద్గీత ఉపాసనని చేస్తున్నారన్నమాట. చేస్తూ ఉంటే ఈ రాక్షసులు వచ్చి అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ కళ్ళు మంచిని చూడటమే కాకుండా చెడును కూడా చూడటం మొదలుపెట్టినాయి ఈ రాక్షసుల వల్ల. అందుకని చెడు చూసేటప్పుడల్లా అసురుల యొక్క గుణం అని అర్థం. అర్థమైందా? అసురులు అన్నమాట రాక్షసు. అదేవిధంగా చెవులు, చెవుల దగ్గర చేస్తున్నప్పుడు కూడా ఓంకార ఉపాసన, మళ్ళీ వాళ్ళు వచ్చి అటాక్ చేయడం వలన ఈ చెవులు చెడు వింటాయి, మంచిని వింటాయి. మంచిని వింటే ఎంత బాగుంటుంది, వినం కదా. ఆ అసురుడు వచ్చి కూర్చుంటారు అనమాట అక్కడ. మంచినే విన్నావు అనుకో, నువ్వు స్వర్గానికి పోతావు. అందుకని నిన్ను పోకుండా చేయడానికి వాళ్ళు వచ్చి అడ్డుకుంటారు అనమాట. ఇలా చెప్పిన తర్వాత మనస్సు కూడా అంతే. మనస్సు మీద ఓంకార ఉద్గీత ఉపాసనని చేసేటప్పుడు ఆ దేవతని కూడా మళ్ళీ వేధించారు, మనోదేవతని. వేధించడం వల్ల ఏమైందంటే ఆ మనస్సు అనుమానాలు, సంకల్పాలు, వికల్పాలు, స్ట్రెస్, టెన్షన్లతో ఉంటుంది మనస్సు. మంచిగా ఉండొచ్చు కదా అంటే అదంతా రాక్షసులు చేసిన పని. నువ్వు సరిగ్గా ఉంటే మాకు సంతోషం ఉండదు, నువ్వు బాధపడుతుంటే మాకు ఇష్టం అని చెప్పి రాక్షసులకి మనస్సు అదే కదా. ఎవరు సంతోషంగా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, అది రాక్షసుల యొక్క బుద్ధి. చివరికి ఏమైందంటే ఇట్లల్లా అయితే మనం జయించలేము, దేవతలు పై చేయి ఉండదు, ఇప్పుడు రాక్షసులు కూడా పై చేయి అవుతుంది. అందుకని చివరికి ప్రాణశక్తి మీద ఉపాసన చేశారు. ప్రాణాన్ని ఉద్గీత భావించి, కిందటిసారి ఏం చేశారు, వాక్కును ఉద్గీతగా భావించారు, కళ్ళను ఉద్గీతగా భావించారు, చెవులను ఉద్గీతగా భావించారు, కానీ ఏం పని కాల అక్కడ. కానీ ప్రాణం మీదైతే ఎప్పుడైతే చేశారో అప్పుడు ఈ దేవతలు బాగా బలాన్ని సంపాదించుకున్నారు. రాక్షసులు వచ్చి వీళ్ళని అటాక్ చేయాలనుకున్నప్పుడు దేవతలని ఏమైందంటే వాళ్ళు కొండకి రాయి వేసి కొడితే, మట్టి రాయి, రాయి వేసి కొడితే ఏమవుతుంది, పొట్టి పొడి పొడి పొడిగా అయిపోతుంది. అట్లా అయిపోయినారట రాక్షసులు. ఎప్పుడైతే ప్రాణం మీద ఉద్గీతనిగా భావించి చేస్తే ఆ దేవతలకు ఆ శక్తి వచ్చింది. అయితే ఇప్పుడు ఏమిటండి ఈ ఉపాసన వల్ల అంటే, మనం కూడా అలా భావించి ఉపాసన చేస్తే మన శత్రువులు కూడా పిండి పిండి అయిపోతారు అని చెప్తుంది ఉపనిషత్తు. మనకెవరైనా చెడు తలపెట్టినా హాని చెయ్యాలని చూస్తే వాళ్ళకే హాని జరుగుతుంది. ఆ రాయి పోయి కొండకేసి కొడితే తనకే నష్టమైందా లేదా, పొడి పొడి అయిపోయింది. అట్లాగే మనం కూడా అట్లాంటి ఉపాసన చేస్తే మనకెవరైనా చెడు తలపెట్టినా, చెడు చేయాలనుకున్నా వాళ్ళు పతనమైపోతారు, వాళ్ళకే హాని, మనకి మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. అది గొప్పతనం కదా. బాగుందా? ఎవరెవరు చేశారండి ఈ ఉపాసన అంటే మోడల్స్ ఎవరు చేశారట, బృహస్పతి చేశారట. ఇది బృహస్పతి ఈ యొక్క ఉపాసన చేశాడు. ముఖ్య ప్రాణాన్ని బృహస్పతి అంటారు, ఎందుకంటే ఆయన చేశాడు ఎక్కువగా ఈ ఉపాసన బృహస్పతి. అందుకని ముఖ్య ప్రాణానికే బృహస్పతి అని పేరు వచ్చింది. తర్వాత ఆయస్యుడు, ఆయాస్యుడు అని ఆయన చేశాడు ఈ ఉపాసనని. బక అనే ఋషి చేశాడు ఈ ఉపాసనని. ఈ బక అనే ఋషి నైమిషారణ్యంలో ఉద్గాతగా ఉన్నట్ట. తర్వాత నైమిషారణ్యంలో అక్కడ ఉద్గాతగా ఉండేవారట. ఆయన జాబ్ అది, యజ్ఞాలు చేయిస్తూ ఉద్గాతగా సామగానం చేస్తుండేవాట బక, బక మహర్షి. కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక ఉపాసన అయిపోయింది. ఇది శరీరంలో ఉండే ముఖ్య ప్రాణానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఉపాసనం. అర్థమైందే? తర్వాత విషయం మూడవ ఖండంలో అది దైవ ఉపాసన. సూర్యుడిని ఉద్గీతగా ఉపాసించడం, దాని ఫలం జనన మరణ భయం ఉండదు. సూర్యుడిలో ఓంకారాన్ని ఉద్గీతని భావించి ఉపాసన చేస్తే జనన మరణ భయాలకు కారణమైనటువంటి అజ్ఞానం ఉండదు అన్నారు. జనన మరణ భయాలకు కారణమైన అజ్ఞానం ఉండదు కనుక ప్రాణము సూర్యుడు ఒకటే, ఉద్గీత ఓంకారం ఒక్కటే. ఇందాక ప్రాణం గురించి చెప్పాం కదా, ఇప్పుడు సూర్యుడు గురించి చెప్తున్నా. అక్కడ ప్రాణం అధ్యాత్మంలో, ఇక్కడ సూర్యుడు అధిదైవంలో ఒక్కటే అని అర్థం. ఉద్గీత ఓంకారం ఒకటే. ప్రాణం ఇప్పుడు చెప్తారు, ప్రాణం వదిలే గాలి, అపానం తీసుకునే గాలి. ప్రాణం అనేటువంటి వదిలే గాలి, అపానం తీసుకునే గాలి, పీల్చే గాలి. ఈ గాలి వదలడానికి పీల్చడానికి మధ్యలో గ్యాప్ ఉంటుందా ఉండదా? అప్పుడే కదా మనం మాట్లాడతాం, గాలి తీసుకునేటప్పుడు మాట్లాడలేం. గాలి తీసుకున్న తర్వాత ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, మాట్లాడి అప్పుడు గాలి వదిలిపెడతాం. మళ్ళీ మనకు తెలియదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోపల. బరువులు ఎత్తేటప్పుడు కూడా ఏం చేస్తారు, గాలి తీసుకుంటూ బరువు ఎత్తుతారా? గాలి తీసుకున్న తర్వాత గాలి బిగించి బరువు ఎత్తుతారు, ఎత్తి కింద పెట్టేటప్పుడు వదులుతారు. అంటే కష్టమైన పనులు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు మన శ్వాస తీసుకోము, శ్వాస వదలము. మనకు తెలియదు ఆ సంగతి. గాలి బిగబెట్టు అంటారు చూసారా, గాలి బిగబెట్టి ఎత్తు అంటే గాలి బిగబెట్టి నడుపు అంటారు. అంటే ఏంటి, గాలి బిగబెడితేనే పని చేయగలం, లేకపోతే గాలి వదులుతూ గాలి తీసుకునేటప్పుడు ఏం చేయలేము మనం. అయితే ఏమిటంటే ఆ గాలి తీసుకునడం, గాలి వదిలేటప్పుడు మధ్యలో గ్యాప్ని వ్యానం అంటారు. ఇక్కడ వ్యానము అని పేరు దానికి. ఈ వ్యానం అనేటువంటిది వ్యానావస్థ అంటారు. గాలి తీసుకోవడం, గాలి వదలడం ఉన్నది కదా, ఆ గాలికి తీసుకోవడానికి వదలడానికి మధ్యలో ఉండే వ్యానావస్థని దాన్ని సంధి అంటారు. ఆ సంధి సమయంలో ఉద్గీతని గానం చెయ్యాలి అన్నారు. అప్పుడు గానం చెయ్యాలి. అందుకని పాడేవాళ్ళు కూడా చూడండి, గాలి తీసుకున్న తర్వాత రాగాన్ని దీర్ఘంగా చెప్పేటప్పుడు ఆయన గాలి తీసుకుంటున్నాడా వదులుతున్నాడా? గాలి తీసుకోవడం లేదు, వదలడం లేదు, దీర్ఘంగా రాగం అంటున్నాడు అన్న తర్వాత గాలి అప్పుడు వదిలిపెడతాడు. గాలి బిగబెట్టాలి అంటారు చూసారా, అదే ఇక్కడ వ్యానం అని అర్థం. ఆ సంధి టైంలో ఓంకారాన్ని అంటే ఉద్గీతని గానం చెయ్యాలి అని అక్కడ అర్థం. పరిగెత్తేటప్పుడు కూడా, బాగా పరిగెత్తేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉండి చూసారా, ఆ గ్యాప్లోనే మీరు ఏదైనా చేయాలి, కానీ గాలి తీసుకునేటప్పుడు చేసేటప్పుడు చేయలేం, చేయకూడదు. అది చాలా చోట్ల చేస్తాం అట్లా, మనకు తెలియదు ఇవన్నీ మనం గమనిస్తామా, ఎక్కడో ఉంటుంది మన మనస్సు. సో కనుక ప్రాణ అపాన క్రియలు జరపకుండా వ్యానస్థితిలోనే చేస్తుంటాం అది అర్థం. వ్యానస్థితిలోనే చేస్తున్నాడు కనుక వ్యానస్థితిలో ఉద్గీతాన్ని ఉపాసించలేకపోతే ప్రాణ అపాన వ్యానస్థితిలోనే ఉద్గీత గానం చేయాలి. అలా చేయకుండా ప్రాణ అపాన ఉదాన సమాన సమయంలో గనక చేస్తే ఆ వ్యక్తికి ఫలితం ఉండదు అని అర్థం. ఫలితం ఉండదు, ఉపాసించకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాసించకూడదు అన్నారు. అవి చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎలా చేయాలని, మనం వినడం వరకే అంతవరకే. ఇప్పుడు మీరు ఇంటికి పోయి బిగించండి, గాలి బిగించి కూర్చొని నేను ఇప్పుడు వ్యానం ఉద్గీత చేస్తానంటే నాకు ప్రాబ్లం తర్వాత. సరే ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ ఉద్గీత అనే దాంట్లో మూడు అక్షరాలు ఉన్నాయి, ఉత్ గీ థ. దానికి అర్థాలు చెప్తాం. ఏమిటంటే అధ్యాత్మ దృష్టి, అధిలోక దృష్టి, వేద దృష్టి, దేవతా దృష్టి, లేక దేవతా దృష్టి తర్వాత వేద దృష్టి చూస్తాం. ఉత్ అంటే ప్రాణంగా భావించి ఉపాసన చేయాలి అధ్యాత్మంలో. ఉత్ ప్రాణంగా భావించి, ఈ ప్రాణాన్ని ఉత్తుగా భావించి ఉపాసన చేయాలి. గీ అంటే వాక్ దృష్టితో ఉద్గీతని ఉపాసన చేయాలి. సపరేట్గా అనమాట, ఇండివిడ్యువల్, సపరేట్ సపరేట్గా ఈ వాక్ దాని మీద గీ అనేటటువంటి, ఇందాక చెప్పాను కదా ప్రాణము వాక్ అని, ఈ ఉద్గీతలో ప్రాణము వాక్ అన్ని ఇమిడి ఉన్నాయి. కనుక ప్రా అనే దానికి ఉత్ అనే దానికేమో ప్రాణం, గీ అనే దానికి వాక్కు. ప్రాణంగా భావించి ఉత్ అనేది ప్రాణంగా భావించి ఉపాసన చేయాలి. ఘీ అనే దాని మీద వాక్ దృష్టితో ఉపాసన చేయాలి. ఘీ అనే అక్షరాన్ని వాక్ దృష్టితో ఉపాసన చేయాలి. వాక్ దృష్టిగా భావించి ఉపాసన చేయాలి. ఉపాసన అంటే దృష్టి కోణం, భావన. అర్థమైందా? ఉపాసన అంటే థా అన్ని అనే దాని మీద అన్న దృష్టితో ఉపాసన చేయాలి. థా అంటే అన్న దృష్టితో ఉపాసన చేయాలి. ఇదేమో అధ్యాత్మ ఉపాసన. అది లోక ఉపాసన అంటే ఉత్ అనే దాని మీద ద్యులోకాన్ ద్యులోకం దృష్టితో భావించి ఉపాసన చేయాలి. ఉత్ అనేదాన్ని లోక దృష్టి, అది దైవం, అది లోకం. ద్యులోకం దృష్టితో భావించి ఉపాసన చేయాలి. ఘీ అనేది అంతరిక్ష లోకం, ఇంటర్మీడియరీ లోకం, అంతరిక్ష లోకంగా భావించి ఉపాసన చేయాలి. థా అంటే పృథివీ, పృథివీ లోకంగా భావించి ఉపాసన చేయాలి. అది ఇది లోక ఉపాసన, లోక దృష్టి ఉపాసన. ఈ ఉద్గీత మీదనే. తర్వాత ఉద్ అంటే దేవత ప్రధానం. ఇప్పుడు దేవత అంటే ఆదిత్య దేవతగా భావించి ఉపాసన చేయాలి. ఉత్ అనేది ఏమిటి? ఆదిత్య దేవత దృష్టితో ఆ భావనతో ఉపాసన చేయాలి. ఘీ అంటే ఏ దేవత? వాయుదేవతగా భావించి ఉపాసన చేయాలి. ఘీ అనేదాన్ని సి థా అనేదాన్ని అన్న అగ్నిగా, అగ్నిదేవతని భావించాలి. థా అనే అక్షరం మీద అగ్నిదేవతని భావించి దేవతా దృష్టితో భావించి ఉపాసన చేయాలి. సరే, ఇప్పుడు వేదాలు. ఉత్ అంటే సామవేదం, ఎందుకంటే పైకి వెళుతుంది అది గానం కదా. ఉత్ అంటే సామవేద దృష్టితో ధ్యానం చేయాలి. ఘీ అంటే యజుర్వేద దృష్టితో సామ గానం చేయాలి. థా మీద రుక్ మంత్ర దృష్టితో భావన చేసి ధ్యానం చేయాలి. థా అంటే రుగ్ వేదం అని ధ్యానం చేయాలి. అట్లా మూడు వేదాలు కనుక వేద దృష్టి ఉపాసన. ఫలం ఏమిటయ్యా అంటే బాగా అన్నం దొరుకుతుంది. తినడానికి ఏం తినాలనుకుంటే అది దొరుకుతుందిట. దొరుకుతుందండి, తినలేననే బాధ ఉండదు, బాగా అరుగుతుంది. అన్నం తినగలుగుతావు, బాగా అన్నీ తినగలుగుతావు, తిన్నవన్నీ జీర్ణమవుతాయి. ఏది తినాలనుకుంటే అది దొరుకుతుందట. అంతటి సంపన్నుడవుతాడు మనిషి. అది రెండు లేకుండా ఎన్నుండి ఏం ప్రయోజనం అండి? తినటానికి లేకపోతే కష్టం, ఉండి కూడా తినడానికి ఆస్కారం లేకపోతే అది కష్టం. కనుక అన్నీ తినడానికి ఆ నాలుక మీద జిహ్వ బాగా ఉండాలి, రుచి ఉండాలి. చాలామందికి ఆకలి ఉండదు, కొంతమంది బాగా ఆకలి ఉంటుంది. డాక్టర్ గారు నాకు ఆకలి లేదండి, ఏదన్నా టానిక్ ఇవ్వండి అని అడుగుతారు. ఆకలి లేకపోవడం కూడా బాధే. మంచి ఆకలి ఉంటే పుణ్యాత్ముడి అని అర్థం. మంచి ఆకలి ఉండాలి మనిషికి. ఆకలి లేకపోవడం కూడా అనారోగ్యానికి చిహ్నం. ఓకే, ఏమిటి ఫలం అంటే అన్ని కోరికలు తీరతాయి. ఇట్లా కనుక ఉపాసన చేస్తే అన్ని కోరికలు తీరతాయి. మూడో ఖండంలో 8 నుంచి 12 మంత్రాల దాకా ఏం కోరికలు తిరిగితే అన్నీ చెప్తారన్నమాట. ఇప్పుడు మనం గాయత్రి చదివేటప్పుడు కూడా చందః, విశ్వామిత్రుడు ఆ ఋషి పేరు చెప్పాలి, దేవత పేరు చెప్పాలి. సవితా దేవత, విశ్వామిత్ర ఋషి, చందః పేరు చెప్తాం కదా. అట్లాగే ఇక్కడ అన్నమాట వేదాన్ని చెప్పేటప్పుడు కూడా ఋషి పేరు చెప్పాలి, దేవత పేరు చెప్పాలి, తర్వాత ఆ యొక్క ఛందస్సు పేరు చెప్పాలన్నమాట. అట్లా కనుక ఓంకారం దానికి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. స్వరం అని పేరు ఓంకారానికి, అమృతం అని పేరు, అభయం అని పేరు. దేవతా పదవిని పొందుతారు. మానవులు కూడా ఈ యొక్క ఓంకార ఉపాసన చేస్తే దేవతా పదవిని పొందుతారు. అంతటి స్టేటస్ అన్నమాట, గ్రేట్ స్టేటస్. సరే, తర్వాత భాగానికి వెళతాం. ఏమిటి అంటే ఇక్కడ కౌశీతకి అనే ఋషి ఏం చేశాడంటే సూర్యుడి కిరణాలని ఏకంగా అభేదంగా భావించి ఉపాసన చేశాడట కౌశీతకి ఋషి. చేస్తే ఆయనకు ఒక్కగే ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు కొడుకుకి చెప్పారు, ఏమని, నాయన నేను సూర్యుడిని సూర్యకిరణాలన్నీ ఏకంగా చేసి ఒకటేగా చేసి అంటే అభేదంగా వేరు కాదు అని భావన చేసి ఉపాసన చేశాను, అందుకే నువ్వు ఒక్కడే పుట్టావు నాకు, నువ్వు అట్లా చెయ్యవాకు, నువ్వు కిరణాల మీద ఉపాసన చెయ్యి, నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పుడతారు అని అన్నాడు. సంతానోత్పత్తి అంటే అధిక సంతానం ఉంటే ఆ రోజుల్లో వెల్త్. ఈ రోజుల్లో తెలియడం లా వాళ్ళకి. ఒక్కొక్క కొడుకు కూతురు ఇట్లా ఉంటే హ్యాండ్స్ అనమాట, వాళ్ళందరు హెల్ప్ అయ్యే కదా. ఇప్పుడు ఎవరు లేకుండా పోయి అందరూ అక్కడ అమెరికాలో కూర్చున్నారు కనుక పిల్లలు భారం అంటే వాళ్ళకి ఆస్కారం లేదు. పిల్లలు కనుక ఇక్కడ ఉంటే ఎంత శక్తి. అందుకని వెనకటి రోజుల్లో సంతానం అనేది ధనంతో సమానం. అప్పుడు ఇప్పుడు చెప్పకూడదు, అవన్నీ కూడా తప్పు. ఓకే. కౌశీతకి ఋషి చెప్పాడట, ఊరికే చెప్తున్నాను మరి, అవన్నీ ఉపనిషత్తులు చెప్పబడినాయి, మీకు తెలియాలి కదా. తర్వాత ఆరోఖండంలో ఈ మంత్రం అది చెప్పాను, మంత్రబద్ధం వేద ఋగ్వేదం, గీతబద్ధం అంటే గీతంలో బద్ధుడై ఉంటుందన్నమాట. గీతం బద్ధం సామవేదం, గద్యబద్ధం ఋజుర్వేదం అని చెప్పిన తర్వాత ఋక్ సామం ఈ రెండు కూడా వేరు చేయలేవని చెప్పి చెప్పాను ఇందాకనే. అది అలా చెప్పిన తర్వాత ముఖ్యమైనది ఇంకొక మంత్రం ఉంది, నాకు ఇష్టమైన మంత్రం. ఏం చెప్తారంటే ఇందులో, ఇమే వీణాయాం గాయంతి ఏతం తే గాయంతి తస్మాత్ తే ధనసనయ అన్నారు. ఎవరైతే వీణా గానాన్ని వీణ వాయిస్తూ గానం చేస్తారో, వీణ వాయిస్తూ గానం చేస్తే, గానం అనేది సామగానమే కదా, కనుక గానం చేస్తారో వీణ వాయిస్తూ, వాళ్ళకి జ్ఞానం ఐశ్వర్యం సంపద సమృద్ధి అన్నీ దొరుకుతాయి. అది ఉద్గాత యజమానిని అడుగుతాడు, మీకేం కావాలి నన్ను, మీకేం కావాలని అడిగి నేను ఇది చెయ్యను. ఓంకారం ఉద్గాత గానం అంటే అప్పుడు యజమాని చెప్పాలి నాకు ఇవన్నీ కావాలి అని చెప్తే, అప్పుడు యజమానికి కావాల్సినవన్నీ చదువుతాడు అనమాట లిస్ట్. ఎవరు, ఋత్విక్ చదువుతూ అవన్నీ లిస్ట్ చెప్పి గానం చేస్తాడు. ఇవన్నీ సకామ కర్మలు, సకామ ఫలాలు ఇస్తాయి అన్నమాట. ఆ గానం చేస్తూ ఆ ఋత్విక్ చదువుతాడు అనమాట. ఋత్విక్ చేసేదన్నీ యజమాని కోసమా ఋత్విక్ కోసమా? యజమాని కోసం. అందుకని నీకేం కావాలో చెప్పు నాయన లిస్ట్ అంటే మన పెద్ద లిస్టు రాసి ఇవ్వచ్చు అనమాట. లిస్టు రాసిస్తే ఆయన అన్నీ చెప్పి, మన సంకల్పం అని చెప్పేది కూడా చెప్తాం కదా, అట్లాగనమాట. ఇక్కడ కూడా అలా చెప్తాడు. సరే, ఇప్పుడు తర్వాత ఖండంలో ఉద్గీత విజ్ఞానంలో ఎవరెవరు గొప్పవాళ్ళు అని అంటే, శిలక దాల్భ్యుడు చాలా గొప్పవాళ్ళు అంటారు. శిలక దాల్భ్యుడు ప్రవాహనుడు, శిలక దాల్భ్యులు, శిలక దాల్భ్యుడు అనేవాడు బ్రాహ్మణులు, ప్రవాహనుడు క్షత్రియుడు. వాళ్ళందరూ విచారణ చేస్తున్నారన్నమాట. ఇది ఒక కథ వస్తుంది, చిన్న కథ, అది అవసరం లేదు మనకు. కనుక ఉద్గీతను పరమాత్మ స్వరూపంగా ధ్యానం చేయడం, ఉద్గీత అంటే ఓంకారాన్ని పరమాత్మ స్వరూపంగా ఉపాసన చేస్తే అన్ని లోకాలలో వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది, సంతతి ఆరోగ్యకరమైనటువంటి, వాళ్ళ వంశం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్పారు. మంచి సంతతి ఆ వంశ అభివృద్ధి కావాలి, లేకపోతే ఏముంది, మళ్ళీ కష్టం కదా. అందుకని తర్వాత 10వ ఖండంలో ఒక కథ వస్తుంది, బాగుంటుంది కథ. ఛాందోగ్య ఉపనిషత్తులో చాలా కథలు వస్తాయి, ప్రతి కథలో ఒకటి ఉంది నేర్చుకోవడానికి. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, చందమామల్లో కథలాగా. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ ఊర్లో ఏమైందంటే, పాపం ఒకసారి బాగా పిడుగులు పడి వర్షం వచ్చి పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. మన ఆంధ్రాలో అయినట్లుగా ఈ మధ్య పొలాలన్నీ నాశనం అయిపోతే తినడానికి లేదు, అందరికీ కష్టపడుతున్నారు. ఒక బ్రాహ్మణుడు పాపం ఆకలితో అలమటిస్తున్నాడు. ఒక చోటికి వెళ్ళి భార్యకి కూడా ఆకలితో ఉన్నది, అందుకని ఎక్కడికో వెళ్ళాడు ఆహారం కోసం. వెళితే అక్కడ ఒక మావటి వాడిని చూశాడు, ఏనుగు మీద కూర్చుంటాడు చూసారా, మావటి వాడు. వాడిని చూస్తే వాడేమో మినువులు ఉడకబెట్టుకొని తింటున్నాడు. మినువులు ఉడకబెట్టుకొని తింటుంటే ఈయన వెళ్ళి ఈ బ్రాహ్మణుడు నాకు కొంచెం పెడతావా అని అడిగాడు. నాకు ఆకలిగా ఉంది, నాకు కొంచెం పెడతావా అంటే, అప్పుడు అతడు అన్నాడు, నేను ఎంగిలి చేశాను కదా, ఉచ్చిష్టం ఎలా పెట్టేది అన్నాడు. పర్వాలేదులే నేను తింటాను కొంచెం పెట్టన్నాడు. అయితే ఆ గిన్నెలో ఉన్నాయి కొంచెం తీసుకోండి అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ కాసిన తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత మిగతా కొంచెమేమో భార్య కోసం అని చెప్పి మూట కట్టుకొని తీసుకుపోయినాడు. అప్పుడు తీసుకుపోవడానికి ముందు ఈ మావటి వాడు అడిగాడు, మంచినీళ్ళు కూడా తాగండి, అక్కడే ఉచ్చిష్టం ఉన్నాయి అంటే నేను తాగిన ఎంగిలి నీళ్ళు ఉన్నాయి, కావాలంటే తాగండి అన్నాడు. మరి తిన్నారు కదా, తిన్న తర్వాత నీళ్లు తాగాలి కదా. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నట్ట, నీళ్లు తాగితే పాపం వస్తుంది నాకు, నువ్వు అవి ఎంగిలి చేసావు కదా అన్నట్ట. అంటే ఇప్పుడు మినుములు కూడా నేను ఎంగేజ్ చేసినవే కదా, నేను తిన్న దాంట్లో నుంచే కదా మీరు తిన్నారు అని అడిగి అంటే, కాదు కాదు, అప్పుడు నేను తిన్నది ప్రాణం నిలపడం కోసం తిన్నాను, ఇప్పుడు నేను నీళ్లు తాగకపోతే నాకేం ప్రాణం పోదు, నీళ్లు తర్వాత అయినా కాసేపు అయిన తర్వాత రేపైనా తాగొచ్చు నేను, అప్పటి వరకు నా ప్రాణం నిలుస్తుంది కదా అంది అన్నట. అంటే ఆకలి తీరిన తర్వాత ప్రాణం నిలిస్తే చాలు, ఈ నీళ్లు తాగితే ఎంగిల్ని తాగితే పాపం వస్తుంది నాకన్నాడు. అంటే ఏమిటి అర్థం చూడండి, అక్కడ ఎంత నియమంగా ఉండేవాళ్ళు ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం ఆయన అలా చేశాడట. సరే ఇంటికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత భార్య కూడా పాపం ఎక్కడికో వెళ్ళి కాస్త తినొచ్చింది, ఏదో దొరికితే ఆహారం తీసుకొని తినొచ్చింది. అప్పుడు భర్త ఇచ్చాడు, ఇదిగో నేను మినువులు తిన్నాను నువ్వు కాసిన తినన్నాడట. లేదులేండి నేను తినొచ్చాను, ఈ కాసిని రేపటి పెట్టుకుందాం అని అన్నదట. తీసుకెళ్ళి దాచిపెట్టింది రేపు పొద్దుటికని. అప్పుడు పొద్దున్నే లేస్తే ఏముంటుంది, మనకు కూడా ఏముంటుంది పొద్దున్నే, ఆకలే కదా. లేస్తూనే అడిగాడట, ఏమని నాకు ఆకలి అవుతుంది, ఆ నిన్న మినువులు ఉన్నాయి కదా దాచిపెట్టావు కదా అవి పెట్టు అన్నట. పాపం ఆ మినువులు పెట్టు, అవి పెడితే నాకు ఆకలి తీరితే నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, రాజుగారు ఎక్కడో ఏదో యాగం చేస్తున్నారట, సదస్సు చేస్తున్నారు, అక్కడ ఆ యాగానికి వెళితే నాకు డాక్టర్ రాజుగారు ఇస్తారు అన్నాడు. అప్పుడు ఆ కాసిన మినువులు తిని ఆ బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అక్కడ యాగానికి ఋత్విక్కులు అందరూ కూర్చున్నారు, ఈయన కూడా వెళ్ళి నేను కూడా ఒక ఋత్విక్కుగా ఉంటానని చెప్పి కూర్చున్నాట. కూర్చుంటే మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ వచ్చాయి, 16 మంది ఋత్విక్కులు కావాలి. ఆ 16 మందిలో ఒక 4 సెట్లు చెప్తాను, 4 4 16 నలుగురి పేర్లు మాత్రం చెప్తాను. నలుగురు ఎవరంటే ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహార, సుబ్రహ్మణ్య. దీన్ని ఉద్గాతృగణం అంటారు, మనకి ఇక్కడ ఉద్గీత కథ ముఖ్యం అందుకని ఉద్గాతృగణం అంటారు. ఈ ఉద్గాతృగణంలో 4 ఉంటారు. ఈ 4కి వాళ్ళ కర్తవ్యం ఏమిటంటే సామగానం చేయాలి. అప్పుడు ఈయన అడిగాట, ఈ బ్రాహ్మణుడు అడిగితే నీకు అది తెలుసా ఇది తెలుసా అంటే, వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఫలాన్ని తెలుసుకొని చేయాలి. ఆయన అడిగాడనమాట, ఏమడిగాడంటే ప్రస్తావ ప్రాణదేవత గురించి మీకు తెలుసా, మిగతా వాళ్ళని అడిగితే ప్రాణదేవత గురించి తెలుసుకొని చెయ్యాలి, మీకు తెలుసా అంటే ప్రాణదేవత గురించి నాకు తెలియదు, అయితే మీరు సామగానం చేయడానికి వీల్లేదన్నాడు ఈయన ఈ బ్రాహ్మణుడు వాళ్ళని. ఇంకొక బ్రాహ్మణుడు అడిగాడు ఏమనంటే, ఈ ఉద్గీత చెయ్యాలంటే నీకు ఆదిత్య దేవతను గురించి తెలుసా అన్నాడు. నాకు ఆదిత్య దేవతను గురించి తెలియదు అన్నాడు, అయితే నువ్వు ఉద్గీత చేయడానికి వీల్లేదన్నాడు. తర్వాత ఇంకొక బ్రాహ్మణుడు ఏమడిగాడు, ప్రతిహార అన్నదేవతను గురించి తెలుసా అంటే తెలియదన్నాడు. అప్పుడు నువ్వు అర్హత లేదు, తెలియకుండా చేయకూడదన్నాడు. అనేటప్పటికీ రాజుగారు ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, నాకు వేరే ఋత్విక్కులు దొరకక వీళ్ళని పెట్టుకున్నాను, అవన్నీ కూడా నువ్వే చేసేయి అన్నాడు. అంటే నేనే చేసేటట్లయితే వాళ్ళకిచ్చే డబ్బులన్నీ కూడా నాకే ఇవ్వండి అన్నాడు. అంటే అట్లాగే ఇస్తాను, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అన్నాడు. ఆ రోజుల్లో రాజులు అంత విలువ ఇచ్చేవాళ్ళు, ఈ రోజుల్లో ఎవరు ఇస్తారు. ఇచ్చాడు, సంపాదించుకున్నాడు డబ్బులు, వచ్చాడు పాపం కష్టపడకుండా మళ్ళీ జీవితం అంతా కూడా. అంటే రాజులు ఎంత ఇన్ఫార్మ్డ్గా ఉండేవాళ్ళో చూడండి, ఎంత గమనిస్తారన్నమాట, విద్యావంతులను గమనించి పోషించి వాళ్ళకి రక్షణను ఇచ్చేవాళ్ళు, అది అర్థం. తర్వాత కథ అయిపోయింది కదా, ఓకే. తర్వాత వేద పఠనం గురించి 12వ ఖండంలో స్థోభ. ఇప్పుడు ఇంతవరకు ఓంకార ఉద్గీత ఉపాసన అయిపోయింది, స్థోభ ఉపాసన అన్నారు. దేవతలు ఉపాసించడం, దేవతల్ని ఇక్కడ మంత్రాలు ఉద్గీత కాదు, ఓంకారం కాదు. పోయిన వారం చెప్పాను స్థోభ అంటే హావు హావు హాయ్ ఇట్లాంటివన్నీ పదాలు వస్తుంటాయి అన్నమాట, వాటికి అర్థం ఉండదు, వాటికి ఏం అర్థం ఉండదు, కానీ స్థోభ మంత్రాలు అంటారు వాటిని. అక్కడ ఒక బ్రాహ్మణుడు జలాశయం దగ్గరికి వెళ్ళి కూర్చొని అధ్యయనం చేస్తూ ఉంటే దేవతలు చాలా ఆనందించారట, పరీక్ష చేయడానికి వస్తారన్నమాట. వచ్చి అక్కడ కొంత వ్యవహారం ఉంటుంది, ఎట్లా చెయ్యాలి ఏమిటి అని. మనకు అవి సరిగా చేస్తే ఎంతటి ప్రయోజనం అంటే, మనిషికి కావాల్సింది ఏమిటి, అన్నం, వస్త్రం, ఉండడానికి నీడ, తినడానికి ఆహారం, శరీరాన్ని రక్షించుకోవడానికి వస్త్రం. ఈ మూడు జీవితాంత మనిషికి పరిపూర్ణంగా ఎటువంటి లోపం లేకుండా ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడు. కొర లేకుండా ఉండాలి అంటే ఎటువంటి లోపం లేకుండా ఉండాలి. అలాంటివి లభించడం కోసమే ఆ రోజుల్లో ఇట్లా చేసేవాడు. ఎందుకంటే మనిషికి ఈ మూడు గనక లోపిస్తే మనిషికి శాంతి ఉండదు. ఎంతటి ఉన్నవాడికైనా కూడా లా చెంబర్ పాకం వచ్చింది కదా, చూసారా చెంబర పాకం ఏంటది? చెంబర పాకం వరదలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వర్లే ఉపవాసాలు ఉండాల్సి వచ్చింది తినడానికి లేక. కనుక అటువంటి దీనస్థితి రాకూడదు మనిషికి. అలాంటివన్నీ రాకుండా ఉండడం కోసమే ఇవన్నీ కూడా, అంటే ఆధ్యాత్మిక చింతన కోసం మనుషులు ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఎప్పుడైనా జీవితంలో మనిషికి ఒకసారి దెబ్బతింటే, ఆరోగ్యం కానీ మానసికంగా ఆర్థికంగా దెబ్బతింటే ఆధ్యాత్మిక చింతనకి అడ్డంకి ఏర్పడుతుంది. అందుకని వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనే లేదు, అందుకని ఎటువంటి బాధలు దేనికి వస్తున్నాయో ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు ఆ రోజుల్లో అట్లా ఉండేవాళ్ళు. పేరుకు పైగా చెప్తారు స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటారు. ఏమిటి స్పిరిచువాలిటీ అనేది పీపుల్కి కూలంకషంగా తెలియడం చాలా కష్టం. సరే, అది ఒక స్టోరీ. తర్వాత చివరి ఖండంలో ఈ స్తోభం చెప్పాను కదా, చాలా పేర్లు వస్తాయి, చంద్రుడు, అగ్ని, ఆత్మ, ఇవన్నీ కూడా. వీటికి హాయికారం, హకారం, హింకారం ఆ పేర్లన్నీ వస్తాయి అన్నమాట. హై హో అర్థం లేనటువంటివన్నీ ఈ పదాలు. అర్థం లేని అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, ఓకే. వాటికంటూ ప్రత్యేకంగా ఏమి మీనింగ్ ఉండదు. ఆ దేవతలకు కూడా వాటిని వాయుదేవత, అగ్నిదేవత ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట స్తోభాలు ఆ ఉపాసన చేస్తారు. వీటి వల్ల ఏమిటి ఫలం అంటే వాగ్దేవత వీళ్ళని అనుగ్రహిస్తుంది అన్నమాట. అలా చేయడం వలన హావుకార స్తోభ, హాయికార స్తోభ, దీన్నే రథంతర సామం. ఈ సామాలన్నింటిలోకి ప్రసిద్ధమైన సామం, నాకు ఇష్టమైన పేరు అది, రథంతర సామ. రథంతర సామ అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది. దాన్ని హావుకార స్తోభం అంటారు. హావు హావు, అందుకని మూడు నాలుగు నెంబర్లు వేస్తారు చూడండి దీర్ఘాలు వచ్చినప్పుడు, హావుకారం అంటారు దాన్ని. ఇది చివరిగా చెప్పి ఆ పరమాత్ముణ్ణి ఎట్లా వర్ణించారంటే, చివరిలో మనం కోతిని చూస్తాం చూసారా, కోతి చింపాంజీ, ఆ వెనకాల ఎర్రగా ఉంటుంది దానికి వెనకాల భాగం. ఆ వెనకాల భాగం ఎర్రగా ఉండేది, ఆ రంగు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందట పరమాత్మ స్వరూప కాంతి. కప్యాసం అంటారు దాన్ని. కపి అంటే కోతి, కప్యాసం అంటే అది అంత కాంతి. ఆ కలర్ మీరు ఎక్కడ చూడలేరు అసలు కోతికి వెనక భాగం. ఆ రంగు ఎలా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుందట. ఈ పరమాత్ముడి యొక్క స్వరూపం కళ్ళు, ఆ కళ్ళు అంత కాంతిగా ఉంటాయట, శరీరం మొత్తం పైభాగం నుంచి కింది భాగం వరకు. అందుకని సినిమాల్లో వాళ్ళు కళ్ళు ఎర్రగా చూపిస్తారు. ఆ దేవతల యాక్షన్ వేసినప్పుడు ఎర్రపు రంగులో చూపిస్తారు అన్నమాట, కప్యాసం అని. పోయి 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 ఉపనిషత్తు ఎందుకు ఇట్లా పోల్చిందంటే, ఉపనిషత్తుకి అవన్నీ ఏం లేవు, అంతా భగవత్ స్వరూపమే ఉపనిషత్తుకి, అందుకని అట్లా పోలి చెప్తుంది. సరే, కప్యాసం అంటే ఒక రకమైనటువంటి వ్యాఖ్యానం చేస్తారు రామానుజుల వారు అని చెప్పి చెప్తారు కొంతమంది. సరే, అదంతా మనకు వద్దు. ఇప్పుడు చివరికి ఈ యొక్క ఉపాసనలు, స్తోభ ఉపాసనలు, ఉద్గీత ఉపాసనలు ఇవన్నీ కూడా ప్రసిద్ధంగా చెప్పబడినాయి ఈ యొక్క ఏ యొక్క మొదటి అధ్యాయంలో చెప్పబడినాయి. అందుకని ఈ యొక్క రాగాలు, సామగానం అని చూసారా, నారదుడు చాలా ముఖ్యం. చివరి పాయింట్ చెప్తాను ఒక రెండు నిమిషాలు. నారదుడు సామగానానికి ఆయన పెద్ద ఫేమస్ సింగర్ అన్నమాట. అలా చెప్తారు ఏమిటంటే, సంగీతానికి ప్రాముఖ్యతను తీసుకొచ్చిన వాడు నారదుడే. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా, మరి నారదుడి వల్లనే కదా సంగీతం వచ్చింది అంతా, ఆ గంధర్వ విద్య. కనుక నారదునికి మర్చిపోకుండా ఉండడం కోసం ఈ సంగీత విద్వాంసులందరూ ఏం ఆడతారంటే, నారద 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 అని చెప్పడం ధర్నా 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 అంటుంటారు. తదరిన తదరిన అని అంటే చూసారా, ఆలాపన చేసేటప్పుడు తదరినా తదరినా అంటుంటారు. సంగీతం పాడేవాళ్ళకి తెలుస్తుంది అదంతా కూడా. తదరినా తదరినా అంటే ఎన్న తెలుగు నారద 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 నారదన అంటే తదరినా తదరినా అవుతుంది. ఆలాపన చేసేటప్పుడు అది, తానం పాడేటప్పుడు అనంత 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 తానం అయింది అది చివరికి. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే చివరికి ఇదంతా సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? సామగానం నుంచి వచ్చింది. అది నారదుడు తుంబురుడు వీళ్ళందరూ కూడా ఆ భగవంతుణ్ణి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడి గురించి గానం చేసేవాళ్ళు. కనుక వాళ్ళని తలుచుకోవడం వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క విద్య, సంగీత విద్య. అందుకనే సంగీతం నేర్చుకోవాలి. గొంతు బాగుందో లేదో అది వేరే విషయం, మనం పాడుతుంటే పారిపోయే వాళ్ళు ఉంటారు అది వేరే విషయం. పారిపోతే పారిపోయేవండి, మనం నేర్చుకోవడానికి ఏమిటి? అందుకని కచేరీలు ఇవ్వక్కర్లేదు. సంగీతం నేర్చుకోవడం అది దైవ ఉపాసన. అర్థమైందా? సంగీతం పాడడం అేది ఒక దైవాన్ని ఉపాసించడానికి సంగీతం, కానీ 10 మంది దగ్గర పాడడం కోసం అనేది అది వేరే విషయం. సంగీతం నేర్చుకోవడం అనేది ఒక ఉపాసన లాంటిది. దాన్ని ఏమంటారు? సంగీతోపాసన అంటారు. ఎందుకు చెప్తున్నానంటే సంగీతోపాసనని సామగానం గురించి సామవేదం కనుక ఉద్గీతం వచ్చింది కనుక ఇవన్నీ మనం తెలుసుకోవడం మన కర్తవ్యం అని చెప్తున్నాను. సరే, ఇంతటితో ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం అయిపోయింది. ఉద్గీత ఉపాసన, స్తోభ అక్షరాలు, వాటి ప్రాముఖ్యత, మనిషికి జీవితంలో ఎంతో శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ ఉపాసనలన్నీ కూడా తోడ్పడతాయి. సమయాన్ని ఉపాసనకు ఉపయోగించాలి, కానీ అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి ప్రోగ్రాములు, టీవీలు, ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుంటే సమయం తెలియకుండా మన జీవితం వృధా అయిపోతుంది. కనుక భగవన్నామాన్ని, ఓంకార జపం, ఆ భగవత్ స్వరూపం ఓంకారంలో చూసుకుంటూ భావిస్తూ ధ్యానం చేయడం వల్ల మనకు జ్ఞాన యోగ్యత, గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి కలుగుతాయి అని చెప్పి, సకామంగా చెయ్యొద్దు మనం, నిష్కామంగా చేద్దాం, చేసి ఆ ఫలాన్ని పొందుదాం అని చెప్పి ఇంతటితో మొదటి అధ్యాయం సారాంశం పూర్తి చేస్తున్నాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.